సరే ఇదో పక్కన పెడితే దక్షుడు పరమేశ్వర ద్వేషంతో అరుద్రం యాగం కరోమి అని సంకల్పించాడు. రుద్రుడు లేని యాగం చేస్తానని సంకల్పించాడు. ఆ తర్వాత ఆ యాగానికి ఎక్కడెక్కడి వారిని పిలిచారు. శివమాయ కదా, ఆ మాయ వాళ్ళు అందరూ వచ్చేటండు. అగస్త్యుడు శివభక్తుడు, ఆయన వచ్చాడు కర్మయోగం వల్ల యజ్ఞానికి. కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాసభగవానుడు, భారద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుపుడు, శితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు, వైశంపాయనుడు, వీళ్ళంతా వచ్చారు. ఈ యజ్ఞానికి లాస్ట్ అండ్ ఫైనల్గా బ్రహ్మగారిని కూడా పిలిచారు. ఆఖరికి వైకుంఠం నుంచి విష్ణువుని కూడా పిలిచారు. ఆయన లక్ష్మీ సమేతంగా వచ్చాడు. ఇంకా చాలామంది వచ్చారు. విశ్వకర్మని పిలిపించి, విశ్వకర్మ మాకు ఒక యజ్ఞశాల నిర్మాణం చెయ్యి అంటే దక్షారామంలో ఒక అద్భుతమైన యజ్ఞవాటికని విశ్వకర్మ భగవానుడు నిర్మాణం చేశాడు. ఇప్పుడు విష్ణువు మరుద్గణాలతో పక్కన కూర్చున్నాడు. ఆయన యజ్ఞాధ్యక్షుడు. ఇక బ్రహ్మగారు చెప్తున్నాడు ఈ కథ, బ్రహ్మనైన నేనే బ్రహ్మగా ఉన్నాను, వేదాలు నడిపించాను. దిక్పాలకులు ఒక పక్కన కూర్చున్నారు. దక్షుడు నిత్యము నవయవనంతో ఉండే శక్తి కలిగిన వాడు. ప్రజాపతులు అందంగా ఉంటారండి. అయ్యి ప్రజాపతులు ఇప్పటికి వల్ల జుట్టు విడిపోవడాలు ఇవేమి ఉండవు, వాళ్ళు మహాకారణ జన్మలు కదా అని చెప్పి మంచి సుందరాకారుడై ఉన్నట్ట. నేనల్లా మాట సుస్పష్టముగా 15వ శ్లోకంలో ఉపతస్థే స్వయం యజ్ఞ స్వరూపస్థస్య చాధరే, మంచి అందమైన రూపంతో అలంకారం చేసుకుని దక్షుడు యజ్ఞంలో కూర్చున్నాడు. యజ్ఞగొండంలో అగ్ని వెలిగింది. ఈ సప్త ఋషులు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళంతా వాళ్ళకి తోచిన మంత్రాలవి చదవడం మొదలుపెట్టారు. ఈ యజ్ఞం ఇంకా కాసేపట్లో ప్రారంభమవ్వాలి. యజ్ఞగొండంలో అగ్ని ప్రజ్వలిన సమయంలో దధీచి మహర్షి అక్కడికి వచ్చాడు. అందరినీ కలదిరిగాడు, చూశాడు. ఒరే, అప్పుడే యజ్ఞగొండంలో ఆహుతులు ఇవ్వకండి, వేదమంత్రాలు కాసేపు ఆపండి అనగా అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారట. పూర్వం నిశ్శబ్దంగా కూర్చోండి అంటే కూర్చునేవారండి. అందువల్ల అందరూ ఒక్కసారి దధీచి చెప్పగానే నిశ్శబ్దంగా ఊరుకున్నారు. అప్పుడు దధీచి, చాలా అద్భుతమైన యజ్ఞం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఈ యజ్ఞంలో భయంకరమైన ఒక్క లోపం నాకు కనపడుతోంది. ఒక పక్కన బ్రహ్మ, మరో పక్కన విష్ణువు, ఎంతమంది మహానుభావులైన దిక్పాలకులు, దేవతలు, గణాలు, ఋషులు అందరూ ఉన్నారు. కానీ తథాపి యజ్ఞస్తు నశోభతే భృశం పినాకినా తేన మహాత్మనా వినా, ఈ అందరున్నా పినాకపాణి అయిన ఈశ్వరుడు లేని యజ్ఞం ఒక యజ్ఞమా, శివుడు లేడు ఇక్కడ, సతీశివుడు లేని యజ్ఞం మహాపాప యజ్ఞం, అపవిత్ర యజ్ఞం. అసలు యజ్ఞంలో మిగిలిపోయిన ద్రవ్యమంతా రుద్రుడిదని కదా శాస్త్రం, మీరు భారతంలో కూడా అది విన్నారు ఇదివరకు. కాబట్టి ఎప్పుడు యజ్ఞంలో మిగిలిన ద్రవ్యమంతా రుద్రుడే. రుద్రుడు లేని యజ్ఞం ఏమిటి? మీరు ఇన్విటేషన్లు ప్రింట్ చేసి పొరపాటున దాన్ని శివుడికి పంపడం మర్చిపోయారా? ఆహ్వాన పత్రములు ముద్రించిన తర్వాత శివుడికి పంపడమైనా మర్చిపోయి ఉండాలి, లేక ఆహ్వాన పత్రాలు తగ్గిపోవటం వల్ల అయినా చెప్పడం మర్చిపోయి ఉండాలి. కానీ ఈశ్వరుడు ఎలా పిలిచినా వస్తాడు. ముఖాముఖి పిలవకపోయినా కనీసం శివారమ్మని ఎవరితో కబురు పెట్టినా వస్తాడు. వాట్సాప్ అయినా చాలా ఆయనకి, నీకు మళ్ళీ ఎక్కువ అక్కర్లా. అటువంటిది రుద్రుడిని పిలవకుండా యజ్ఞం చేస్తున్నారంటే నాకు బాధగా ఉంది. మీరు ఆజ్ఞాపించి నన్ను పంపిస్తే ఒక్క క్షణకాలంలో రుద్రుడిని తీసుకొస్తాను. రుద్రుడు వస్తేనే ఈ యాగం మొదలు పెడదాం. ఎందుకనంటే అమంగళాన్యేవచ మంగళాని భవంతి ఏనాధిగతాని దక్ష. దక్ష, అమంగళమైన కార్యక్రమం కూడా సర్వమంగళుడైన శివుడు వస్తే మంగళమవుతుంది. నీచమైన పూజ కూడా ఉచ్చమైన పూజ అవుతుంది. తినకూడని పదార్థములు కూడా శివుడుంటే గొప్ప అమృత పదార్థాలు అవుతాయి. కాబట్టి నా మాట విను, ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు నీ భార్య స్వయంగా వెళ్ళైనా శివుణ్ణి పిలవండి, లేదా మాబోటి వారినైనా పంపండి. సతీదేవి శంభుడితో పాటు ఇక్కడికి వస్తుంది. శివుడికి అస్సలు కోపం ఉండదు, ఆయన అవ్యాజ కరుణామూర్తి, పిలిస్తే వచ్చేస్తాడు. అయ్యా, మేము ఒక యజ్ఞం మొదలుపెట్టామండి, పొరపాటున మీకు ఆహ్వానం తొందరగా ఇవ్వలేకపోయాం, ఇప్పుడు రెండంటే కూడా ఆయన వస్తాడు అనగానే పళ్ళు పటపట కొరికి దక్షుడు, అవును, ఇంత మహానుభావుడైన విష్ణువు, మా నాన్నగారు బ్రహ్మ, ఇద్దరుండగా యజ్ఞమునికి రుద్రుడు రావాలా? నీకు తెలియదేమో, ఎక్కువ మంది వస్తే ఆ యజ్ఞం అసత్యం అవుతుంది, అపవిత్రమవుతుంది, ఆ యజ్ఞంలో కోలాహలం వస్తుంది. ఈ ఇద్దరూ నాకు చాలు. ఇంద్రుడు, దిక్పాలకులు, మహాత్ములైన ఋషులు, ఇంతెందుకు నువ్వు కూడా వచ్చావు కదా. అందుకే ఈ యజ్ఞం గొప్ప యజ్ఞం, ఇంకా రుద్రుడు రావక్కర్లా. ఇప్పుడు అసలు విషయం కూడా చెబుతున్నాను, రుద్రుడు ఎందుకు పిలవలేదో. రుద్రుడికి అసలు ఏ కులం ఎవరికైనా తెలిసినా, హరహ అకులీనహ, సత్కులంలో పుట్టలేదు. అసౌ విప్ర పితృ మాతృ వివర్జిత, ఆయనకి తల్లిదండ్రులు లేరు. బ్రహ్మగారికి మాత్రం తల్లిదండ్రులు ఎవరుంటారండి? అసలు సృష్టి ఆదిలో పరమాత్మనికి తల్లిదండ్రులు ఏంటి? అజ్ఞానం కాకపోతే పరమూర్ఖుడైపోయి దక్షుడు వివేకం కోల్పోయి తల్లిదండ్రులు లేనివాడు, మంచి కులము లేనివాడు, భూతప్రేత పిశాచానాం పతి, భూతప్రేతాలకు అధిపతి, ఒంటరిగా ఉండే రుద్రుడు ఈ యాగభాగానికి అర్హుడు కాడు. పైగా రుద్రునికి అహంకారం ఎక్కువ. ఆత్మసంభావితో మూఢస్తబ్ధో మౌని సంవత్సర, ఎప్పటికప్పుడు నేనే గొప్ప అనుకుంటాడు. ఎవరితో మాట్లాడడు, పెద్దలు వస్తే గౌరవించడు, శాస్త్ర మర్యాదలు తెలియనటువంటి వాడు. అటువంటి వాణ్ణి నిరపత్రపుడైనటువంటి రుద్రుణ్ణి యజ్ఞమునకు పిలవడం పొరపాటు. బూడిది పూసుకునేవాళ్ళు యజ్ఞంలో కూర్చుంటే ఎలాగండి? నగలు పెట్టుకునేవాళ్ళు రావాలి. కానీ చేతికి ఐదు వేళ్లకి, ఈ ఐదు వేళ్లకి లేక పచ్చేతుల్లో ఏ వేలుకైనా ఒక్క ఉంగరం ఉందా శివుడికి? అంటే ఉంగరం లేనివాళ్ళు ఆయన దృష్టిలో పనికిరాని వాళ్ళని. అలా అయితే నా చేతికి లేవు మరి. కాబట్టి ఒక్క ఆభరణము లేనివాడు, అందము లేనివాడు, తెల్లగా పాలిపోయినట్టుగా ఉంటాడు. మరీ అంత తెలుపు ఏంటండి? రామరామ అటువంటి తెలిపోయినవాడిని ఈ లోకంలో ఎవరైనా దేవుడిగా గుర్తిస్తారా? మీరు అడగచ్చు, మరి అటువంటి వాడికి నీ కూతుర్ని ఎందుకు ఇచ్చామని. నా కళ్ళు మూసుకుపోయి సంబంధం చేసేసాను వెనక ముందు చూడకుండా. ఏదో ఈ బ్రహ్మగారు చెప్పారు కదా అని. ఏది ఏమైనా ఎవరేమనుకున్నా ఈ యాగం అరుద్ర యాగం, రుద్రుడు లేని యాగం. మీకు కావాలంటే వండండి, లేకపోతే పండి, రుద్రుడు లేకుండా యాగం దొరుకుతుందంట. అప్పుడు దధీచి, దక్ష, ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా గౌరవం ఉండేది, నువ్వు పండితుడివి, సమర్థత కలిగిన వాడివి, సృష్టి కార్యంలో బ్రహ్మకి సాయపడుతున్నావని గౌరవించాను. కానీ నువ్వు ఎంత భయంకర నీచమైన మనస్తత్వం కలిగిన వాడు అయ్యావో ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అయజ్ఞోయం మహాన్ జాతో వినాతే నశివే నహి. శివుడు లేకపోతే దాన్ని యజ్ఞం అంటారా అసలు? యజ్ఞము అనే దానికి నిర్వచనం ఏమిటంటే త్రిమూర్తియుక్తంచ పవిత్ర యజ్ఞం అని పెద్దలు చెప్పారు. త్రిమూర్తులతో కూడితే దాన్ని పవిత్ర యజ్ఞము అని ఆ యజ్ఞమునకు నమస్కరించాలి. శంకరుడు లేకపోతే అది యజ్ఞం కాదు. బ్రహ్మని కానీ, విష్ణువుని కానీ, రుద్రుణ్ణి కానీ ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని ఆహ్వానించకపోయినా ఆ యజ్ఞం భ్రష్ట యాగం. ఇప్పుడు ఈ యజ్ఞం అయజ్ఞం, సుకృత యజ్ఞం కాదు. నీకు తెలియదు, నువ్వు చేస్తున్న ఈ అపచారాన్ని తాత్కాలికంగా నిన్ను సమర్థిస్తూ నీ కూడా ఉండి నీతో చూస్తూ ఈ యజ్ఞంలో పాలు పంచుకున్న వాళ్ళందరినీ నాశనం చేసే యజ్ఞం ఇది. అంటే నువ్వు చేసే యజ్ఞాన్ని సమర్థించేవాళ్ళు నీతో పాటు నాశనం అయిపోతారు. చూడు, ఇక్కడ విష్ణు ఉంటాడేమో కాసేపటికి, ఈ బ్రహ్మ ఉంటాడేమో చూడు, ముందు నేను లేచిడిపోతున్నాను అని అందరి దగ్గర సెలవు తీసుకుని, మహాత్ములారా ఈ యజ్ఞంలో నేను ఒక క్షణం కూర్చోను, రుద్ర ద్రోహంతో చేస్తున్న ఈ యజ్ఞంలో ఎక్కువసేపు ఉంటే బ్రహ్మహత్యా పాపాలు చుట్టుకుంటాయి, సర్వనాశనం అయిపోతాం మనం, కాబట్టి ముందే వెలుగు తెచ్చుకోండి, ఇటువంటి స్థలాల్లో మనం ఉండకూడదు, నేను వెళ్ళిపోతున్నాను సుమా అని ఒక నమస్కారం చేసి అందరికీ వెళ్ళిపోయాడు. ఆయన లేవడంతో అక్కడ ఇంకా కొంతమంది మహాత్ములు ఉన్నారండి. నిజమే, ఇక్కడికి రుద్రుడు రాలేదనే విషయం మనం గుర్తించలేదు, వీడు రుద్రద్రోహంతో యజ్ఞం చేస్తున్నాడని మనము గుర్తించలేదు, మనం ఉండకూడదు అని జై పరమేశ్వర అంటూ కొంతమంది లేచి వెళ్ళిపోయారు. మూర్ఖుడు కదా వీడు, అందుకని దక్షుడు పక్కపక్క నవ్వాడు. లేచి నిలబడి సభావేదిక మీద, గతశివ ప్రియో విప్రో దధీచో నామ నామత, దధీచుడని ఒక దౌర్భాగ్య బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. శివుడికి ప్రియుట్ట, శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో ఉండట, పోతే పోనీ, వాడు మాకు మంచి ఉపకారం చేశాడు, మాకు వ్యతిరేకంగా శివుడి మీద ప్రేమ కలిగిన ఇలాంటి వాడు పోవడమే మంచిది. వీడితో పాటు శివప్రేమ కలిగిన వాళ్ళు మరికొంతమంది కూడా పోయారు. ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే మీరు ముందే బయటికి పండి, మేము తలుపు వేసుకుంటాం లోపల. మీరు లోపల ఉంటే ఏసీకి కూడా దెబ్బ పండి. ఇదంతా మిక్కిలి శుభకరం, నాకు శుభం, ఆనందం. ఇంద్రాది దేవతలారా, మురుడారా, నేను మళ్ళీ పలుకుతున్నాను వినండి. మీకెవరికైనా శివుడి మీద అభిమానం ఉంటే మీరందరూ ఇప్పుడే దధీచితో పాటు వాకౌట్ చేసుకోండి, లేదా నోరు మూసుకు కూర్చోండి. దురాచారులు, రుద్రప్రేమికులు, దక్ష వ్యతిరేకులు ఈ యజ్ఞశాలలో ఉండకూడదు. అనగానే ఇంద్రాది దేవతలు లోపల భయం ఉన్నప్పటికీ దక్షుణ్ణి కాదని యజ్ఞవాటికి విడిచిపెడితే శపిస్తాడని భయం. దక్షుడి దగ్గర గొప్ప శక్తి ఉంది, ఉపకారం చేయలేడు కానీ శాపం పెట్టగలడు. అందుకని ఎందుకు వచ్చిందని కిక్కురు మనకుండా ఇంద్రాదులు, అబ్బెబ్బే మేము బయటికి వెళ్ళటం లేదండి, మా సీట్లో మేమే కూర్చుంటున్నామండి అన్నారట. మీ సీట్లో మీరే కూర్చోండి అనగానే బ్రహ్మ, ఒరే ఆ సీట్లో కూర్చుంటే రేపు ఫేటు మారిపోతుందిరా, ఇప్పుడు కూర్చునేది సీటు ఆ తర్వాత మారేది ఫేటు, నేను కూడా వెళ్ళిపోతున్నాను రా, నేను వెళ్ళాక గేట్ వేసుకో అన్నాడు ఆయన అని బ్రహ్మ వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా ముందే తెలుసు కనుక విష్ణువు ఈ దధీచి లేచి లేవగానే కనపడకుండా చెప్పకుండా అదృశ్యం అయిపోయాడు ఆయన. అసలు వెళ్ళడం కాదు, ఆయన వాక్ అవుట్ చేయడం కాదు, ఆయన ఆసనంలో ఉన్నవాడు ఉన్నట్టే అదృశ్యం అయిపోయాడు. పిలిస్తే రాకుండా ఉండకూడదు కానీ అరుద్రయాగంలో ఉండకూడదు కనుక అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు చూస్తే విష్ణువు ఆసనంలో అసలు ఆయన ఎప్పుడు మాయమయ్యాడో తెలియదు, చెప్పబెట్టకుండా అదృశ్యం అయిపోయాడు. అదే మనం తెలుసుకోవాలి, దేవతాద్రోహం చేస్తున్న ప్రాంతములలో మనం మాట్లాడకుండా చెప్పా పెట్టకుండా అదృశ్యమైపోవాలి. కానీ బ్రహ్మగారు మాత్రం చెప్పి నేను వెళ్ళిపోతున్నాను రా బాబు, ఇది నీకు నాకు ప్రమాదం, నేను ఇక్కడ ఉండకూడదు అని ఆయన వెళ్ళిపోయాడు. దధీచి వంటి వాడు వెళ్ళిపోయారు, ఇంకా మిగిలిన వాడు భృగువు మొదలైన వాడు మిగిలారు. వీళ్ళల్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, దూరం నుంచి మాత్రమే చూస్తూ ఉండేటటువంటి వాళ్ళకి ప్రమాదం రాదట. వాళ్ళు ఏమి రుద్ర వ్యతిరేకమైన మాటలు మాట్లాడరు, దక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడరు. వీళ్ళ తటస్థులు అంటారు చూసారా, ఈ తటస్థులుగా ఉన్నవాళ్ళు ఎవరంటే వ్యాసుడు పరాశరుడు అంబరీషుడు మొదలైనటువంటి వాళ్ళు మాత్రం దూరంగా కూర్చుని యజ్ఞంలో మంత్రాలు చదవకుండా ఎటొచ్చెటి పోయినా కిక్కును వరకుండా నమశివాయ అర్థం శివుడిని తలుచుకుందాం అప్పుడు మనకి ప్రమాదం ఉండదు అనుకున్నారు. అనుకున్నారు కాబట్టి ఆ యజ్ఞంలో వ్యాసుడికి ఆయన శిష్యుడికి దెబ్బలు తగల, తక్కిన వాళ్ళకి తగిలాయి. ఈ తెలివితేటలన్నీ ఉండాలండి. లాస్ట్ సీట్లో కూర్చుని అవకాశం వచ్చినప్పుడు అలా జై నమశివాయ అన్నారు అనుకోండి, రేపొద్దున అప్పుడు వాళ్ళకి తగాదా రాదు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు. రుద్రయాగం చెయ్యటం లేదా అరుద్రయాగం చేయటం ఎవరిష్టం వాళ్ళది కాదని అంటల్లా, నీకు ఇష్టమైతే రుద్రుడి మీద ప్రేమతో రుద్రుడి యాగం చేయి, లేదా ఇష్టం అయితే అరుద్రయాగం చేయి. కానీ మధ్యలో మనలాంటి జ్ఞానులు పాపాత్ముల్ని సమర్థిస్తే ఈ సమర్థన వల్ల ఆ పాపంలో పాలు పంచుకుని మనం భ్రష్టులు అవుతాం, అలాగని వ్యతిరేకిస్తే వాళ్ళ చేతుల్లో తన్నులు తింటాం. అలాంటప్పుడు కిక్కులు మనకుండా ఊరుకోవాలి. అంటే ఒక్కొక్కప్పుడు మనకి ఇష్టం లేని ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మనకి ఇష్టం లేని పని చేయవలసి వస్తుంది. కానీ ఇష్టం లేని పని చేయాలి కదా అని మన ఇష్టదేవతను తిట్టకూడదు. అందుకని వ్యాసాదులు ఈ దుర్మార్గుడు అరుద్రయాగం చేస్తున్నాడు, వాడు రుద్రుని తిడుతున్నాడని మనం తిట్టకూడదు. కాబట్టి దూరంగా కూర్చుని మనం లోపల లోపల ఓం నమశివాయ అందాం అని అనుకుంటూ కూర్చున్నారు. అందువల్ల వాళ్ళు రక్షింపబడ్డారు. అదే వాళ్ళు కూడా ఇంద్రాది దేవతల్లాగా వాడు చేసిన పనులన్నిటికీ తాన తందాన అని ఉంటే వీపులు విరిగేవి, ఇప్పుడు ఈ పురాణాలు వచ్చేవి కాదు. అందుకే వేదవ్యాసులు వారు చాలా టెక్నిక్గా, నేను ఈ పురాణములన్నీ రాసేవాడిని కనుక నా జాగ్రత్త నేను తీసుకున్నాను అన్నాడు ఆయన. ఇక యాగం ప్రారంభమైంది. ఓ చాలా కాలం పాటు జరిగింది అది. ఆ యాగానికి దేవతలు ఋషులు వెళ్ళారు, కొందరేమో నేల మార్గంలో వెళ్ళారు, కొందరేమో నడిచి వెళ్ళారు, కొందరు రథాలు ఎక్కారు, కొందరు గుర్రాలు ఎక్కారు, కొందరు విమానాలు ఎక్కి వెళ్ళారు, కొందరు బాగా పొద్దెక్కి వెళ్ళారు, ఎవరికి దారి ఎవరికి ఎత్తు వస్తే దెక్కి వెళ్ళారు. ఈ వెడుతున్నటువంటి వాళ్ళు తిరిగి వెడుతున్నప్పుడు యజ్ఞమునకు వెళ్ళి తిరిగి పోతున్నప్పుడు దక్షుడిచ్చిన కానుకలు పట్టుకుపోవడం మొదలెట్టారు. ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళల్లా, ఆహాహా దక్షుడి యాగంలో ఎంత చీర పెట్టారండి అద్భుతం అని ఆ చీరను చూసి ఒక ఆవిడ పొగుడుతోంది. నీకు చీరే నాకు చూసుకో ఇదిగా గాజులు అని ఒక ఆవిడ గాజులు చూపించింది, ఇంకొక ఆవిడ బూజులు చూపించింది, ఇంకొక ఆయన పంచ చూపించాడు, ఒక ఆయన గావంతా చూపించాడు, ఒకడు కుండలాలు ఇచ్చారన్నాడు, వాడు చెప్పులు చూపించాడు. ఇలా ఎవరికి ఉన్న కానుకలు వాళ్ళు ప్రదర్శించుకుంటూ పొగుడుకుంటూ వెళ్ళారు. కొంతమంది ఈ కానుకల కంటే తిండి పిచ్చవాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు చూసిన గాజులు బూజులు ఉంగరాలు అంటారు. ఏం భోజనం పెట్టాడండి దక్షుడు, అబ్బాబా కందా పచ్చలి నా బొందా పచ్చలి బెల్లం అవకాయ తప్ప మిగతా అన్నీ వేసాడండి, మంచి భోజనం పెట్టాడండి అని వాడు పొగిడేవాడు వాడు పొగిడారు. ఒకరోజున ఏమైంది, ఆకాశ మార్గంలో విమానంలో గంధమాదన పర్వతం మీదుగా వెడుతున్నటువంటి ఋషులు కొంతమంది దక్షుడి యాగాన్ని పొగిడారు. ఆ పూట సతీదేవి తన భర్తని విడిచిపెట్టి చెలికత్తెలతో గంధమాదన పర్వతానికి వచ్చింది. కైలాస పర్వతం మేరు పర్వతానికి దగ్గరలోనే ఉంటుంది గంధమాదన పర్వతం. గంధమాదన పర్వతం దాటాక బదరి, బదరి దాటాక అటువైపు కేదారం ఉంటాయన్నమాట. ఆ కేదార ప్రాంగణంలో శివుడు కొంతకాలం ఉన్నాడు. ఆ కేదారం నుంచి గంధమాదన పర్వతానికి సతీదేవి జయా విజయలనే చెలికత్తెలతో మరికొంతమంది చెలికత్తెలతో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ఈత కొలనులో స్విమ్మింగ్ పూల్లో కాసేపు జలక్రీడలు ఆడింది. ఒడ్డుకొచ్చాక వాళ్ళు బట్టలు ధరించి సుగంధ ద్రవ్యం పూసుకుంటున్నారు. ఆ సమయంలో రోహిణి అని పిలువబడే ఈ సతీదేవి యొక్క అక్కగారు చంద్రుడి భార్య చంద్రుడితో కలిసి విమానంలో వెడుతోంది. కింద సతీదేవి ఉంది పర్వతం మీద, పైనేమో విమానం వెడుతోంది. ఆ విమానంలో చంద్రుడు, పక్కన రోహిణి, ఇంకా మిగతా రోహిణి యొక్క సోదరీమణులు, మొత్తం నక్షత్రాలంతా అందులో ఉన్నారు. అప్పుడు సతీదేవి బట్టలు ధరిస్తోంది గనక చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడి తన విజయ అనే చెలికత్తెని పిలిచింది. విజయ, విమానం ఒకటి పైనుంచి పెడుతోంది చూసావా, ఆ విమానంలో మా బావగారు చంద్రుడు ఉన్నాడు, ఆయన భార్యలు ఉన్నారు, అంటే మా అక్కలు, వాళ్ళంతా ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడికి ప్రయాణమై పెడుతున్నారు, పైగా అలంకారం చేసుకుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు, భోజనాలు బాగున్నాయని ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటున్న మాటలు కొంచెం చెవులు అలా అలా పడుతున్నాయి, కర్ణాకర్ణిగా వినపడుతున్నాయి. వాళ్ళు ఎక్కడికి వెడుతున్నారో ఏమిటో తెలుసుకో అనగా వెంటనే విజయ చంద్రుని దగ్గరికి వెళ్ళింది. చంద్ర, మీ ప్రయాణం ఎక్కడికని అడిగింది. పొగచ్చసీతి పప్రచ్చ శశినంతం యథోచితం. చంద్రుని వినయంగా ఎక్కడికి వెడుతున్నారంటే అని అడిగింది. నీకు తెలియదేమో, మా మామగారు దక్ష ప్రజాపతి సంవత్సరం పైగా ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి ఎదురుకు 2 సార్లు వెళ్ళాం, మళ్ళీ 3వ సారి పెడుతున్నాం. ఈ 3వ సారి మా మామగారు ఏం కానుకలు ఇస్తారో అని కొన్ని కానుకలు ఇంట్లో విడిచిపెట్టి వెళుతున్నాను. మామగారు ఇచ్చే కానుకలు మళ్ళీ పెట్టుకోవడానికి ఖాళీ ఉండాలి కదా, అందుకని చేతిలో ఉన్న ఉంగరాలన్నీ ఇంట్లో పెట్టి పెడుతున్నాను. మళ్ళీ ఈ ఫింగర్స్గా ఉంగరాలు పెట్టుకోవచ్చు కనుక. ఇంకా కొన్ని వస్త్రాలు అవి ఇస్తాడని ఎంత బాగుంటాయో అని చంద్రుడు కూడా ఓ సామాన్యుళ్ళ మామగారిచ్చే కానుకల్ని పొగిడి అక్కడ యజ్ఞం బాగా జరుగుతోందని, వస్త్రాది అలంకారాలు ఇస్తున్నారని, భోజనాలు బాగున్నాయని తెగవర్ణించేశాడు. మహోత్సవం అన్నట్టండి ఆయన, దక్ష యజ్ఞోత్సవాధికం అన్నారు. దక్షుడి యజ్ఞం ఒక ఉత్సవంగా జరుగుతోంది అనగానే ఈ విజయ ఆశ్చర్యపోయి, అలాగా ఇప్పటికే 2 సార్లు వెళ్ళి మళ్ళీ 3వ సారి యజ్ఞానికి పెడుతున్నారా, అంటే ఇంతకాలంగా యజ్ఞం జరుగుతుందా అని ఆశ్చర్యం నటించింది. ఏ నీకు తెలీదా అంది రోహిణి. తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను, వెళ్ళి రెండమ్మా అని విజయ పరిగెత్తుకొచ్చి, అమ్మా సతీదేవి ఇప్పుడు చెప్పే వార్త వింటే నువ్వు ఆశ్చర్యపోతావు, మీ నాన్నగారు చాలా కాలంగా ఒక యజ్ఞం చేస్తున్నట్ట, యజ్ఞానికి మీ అక్కలు వాళ్ళంతా బావల్ని వెంట పెట్టుకుని వెళ్ళారట, ఇప్పుడు చంద్రుడు ముమ్మారు పెడుతున్నట్ట, నీవు మాత్రం ఇంతవరకు వెళ్ళకపోవడం ఏమిటో, నీకు ఈ విషయం తెలియకపోవడం ఏమిటో అంది విజయ. అప్పుడు సతీదేవి ఒక క్షణకాలం సామాన్య స్త్రీలాగా, అంత జగన్మాత అయినా ప్రస్తుతం తండ్రి కూతురే కదా, జగన్మాత అయినా చంటి పిల్లలా ఆలోచించింది. దక్షుడు నా తండ్రి, దక్ష పితామే మాతా చ వీరిణి నౌకుతు సతీ ఆహ్వానన్న కరోతి స్మ విస్మృత మాం ప్రియాం సుతాం. మా నాన్న దక్షుడు అందరు కూతుళ్ళలోకి చిన్న కూతుర్నైన నన్ను ఎక్కువ ప్రేమగా చూస్తాడు, నేనంటే చాలా ఇష్టం. ఇక మా అమ్మ వీరిణి, నేనంటే పంచప్రాణాలు పెట్టుకుంటుంది. అటువంటి మా అమ్మ నాన్న చాలా కాలంగా యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞమునకు నన్ను మాత్రమే పిలవకుండా ఉన్నారా, ఒకవేళ నన్ను మర్చిపోయారా, లేక ఈపాటికే మా ఆయన దగ్గరికి ఆహ్వానం పంపించే ఉన్నారా, బహుశా శంకరుడికి ఆహ్వానం అంది ఉంటుంది కానీ మా ఆయనకి లోక కార్యాలు ఎక్కువ కదా, కుటుంబాన్ని పట్టించుకోకుండా ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు ఆయన, కాబట్టి ఆహ్వానం వచ్చినా భార్యనైన నన్ను పట్టించుకోవడం అని లోకంలో అందరినీ మీరు బాగున్నారా మీరు బాగున్నారా మీకేం కావాలని అడుగుతాడు. ఇది గొడవ అండి, కొంతమందికి ఇంట్లో పెళ్ళాన్ని బిడ్డలు పట్టించుకోరు, దేశం అంతా తిరుగుతారు, దేశం అందరినీ ఉద్ధరిస్తారు వీడు. మా ఆయన కూడా అలాంటి వాడేమో అనుకుందిటి పాప ఆవిడ అనుకుని వెంటనే శివుని దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో శివుడు సభామధ్యంలో ఉన్నాడు, నందీశ్వరుడు చండీశ్వరుడు ఇటువంటి మహానుభావులంతా ఆయనను సేవిస్తున్నారు. వెంటనే ఆయన దగ్గరికి హుటాహుటిన వెళ్ళిపోయింది. అన్నీ ఎరిగిన వాడేగా శివుడు, సర్వవ్యాపకానంత చిన్మయమూర్తి అయిన ఆయనకి సతీదేవి ఎందుకు వస్తుందో తెలిసినా ఏమెరగనట్టుగా తెల్లబోయి తొందరపాటుతో హడావిడిగా వేగంగా నా దగ్గరకు వస్తున్నావు సతీ, కారణమేమిటి, ఇంత దబదబా ఎప్పుడు పరిగెత్తుకుంటూ రావే సభలోకి అన్నాడు ఆయన. వెంటనే 2 చేతులు జోడించి, మీరే అలా రప్పించారండి నన్ను, మా నాన్నగారు మంచి యజ్ఞం చేస్తున్నారు కదా, ఆ యజ్ఞమునికి ఎక్కడెక్కడి దేవతలు వెళ్ళి ఆ యజ్ఞం చూసి కానుకలు పొంది పెడుతున్నారు, యజ్ఞాన్ని అందరూ వర్ణిస్తున్నారు, భోజనాలని వర్ణిస్తున్నారు, అలంకారాలని వర్ణిస్తున్నారు, కానీ ఆ విషయం నాకు తెలియదు. మా నాన్నగారు యజ్ఞమునకు రమ్మని మిమ్మల్ని పంపిస్తే, మిమ్మల్ని పిలిస్తే మీరు ఇంట్లో కూర్చుని ఆ విషయం నాకు కూడా చెప్పకుండా ఎందుకు వచ్చారు, ఎందుకు దాచారు అన్నది ఆవిడ. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. మీ తండ్రి గారు యజ్ఞం చేస్తున్న విషయం నాకు తెలుసు, తెలిస్తే మరి నన్ను ఎందుకు పంపలేదండి ఆవిడ. కంగారు పడక సతీ, యజ్ఞం చేస్తున్న విషయం తెలుసన్నాను కానీ నన్ను దక్షుడు ఆహ్వానించాడని చెప్పలేదుగా. మీ నాన్న కేవలం నా మీద ద్వేషంతో యజ్ఞం చేస్తున్నాడు. దక్షస్తవ పితాదేవి మమ ద్రోహి విశేషత యస్య ఏ మానిన సర్వే ససుర ఋషి ముఖాపరే. దక్షుడు నీ తండ్రి శివద్రోహి, ప్రత్యేకంగా నా మీద ద్రోహం, నా మీద నీచభావం పెట్టుకున్నాడు. అతడు రుద్రద్రోహి, పరమాహంకారి, నాకు వ్యతిరేకంగా ఈ యజ్ఞం చేస్తున్నాడు. అరుద్రయాగం అనే పేరు పెట్టాడు దానికి. ఆ యాగానికి దేవతలు వాళ్ళు వెళ్ళారు, మీ అక్కల్ని పిలిచాడు కనుక వాళ్ళు వెళ్ళారు, చంద్రుడు మొదలైన వాళ్ళు. నా వల్ల ప్రయోజనం లేదు కనుక, దక్షుడి వల్ల లాభాలు ఉంటాయి కనుక మామగారు భవిష్యత్తులో ఆస్తిస్తారనుకుని అక్కడికి వెళ్ళారు. అలా ఆస్తి కోసం వెళ్ళిన వాళ్ళకి తగిన శాస్తి అవుతుందని వాళ్ళకి తెలియదు. నీ దక్షుడి దృష్టిలో నేను నాస్తి, అందువల్ల నన్ను పిలవలేదు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా దక్షుడి మీద భయంతో భక్తితోటో వెళ్ళారు. నీకు నాకు అవి లేవు, అందుకు వెళ్ళలేదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఏమండి మా నాన్నగారు చాలా గొప్పవాడు, నీకు మామగారు, తండ్రి పిలవకపోయినా కూతురు వెళ్ళచ్చు, మామగారు పిలవకపోయినా అల్లుడు వెళ్ళాలని ఒక శాస్త్రం ఉంది కదా, ఆ ప్రకారం మనం వెళదాం అని నువ్వు అంటావేమో, దానికి కూడా ఒకటి చెబుతున్నాను. పొరపాటున పిలవకపోతే అత్తమావలళ్ళకి అల్లుడు వెళ్ళచ్చు, పుట్టింటికి కూతురు వెళ్ళచ్చు, ఏదో చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు కూడా వెళ్ళచ్చు. కానీ భయంకర ద్వేషం ఉన్నప్పుడు మాత్రం వెడితే ఆ యజ్ఞంలో అవమానం పాలవుతాం, చివరికి మనం శరీరం విడిచిపెట్టి ఒకరినొకరు విడిచిపెడతాం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దుఃఖం ఏమిటో తెలుసా? నానుకున్న వాళ్ళు తిట్టడం. తమ్ముళ్ళు తిట్టిన అన్నగారు, అన్నగారిని తిట్టినటువంటి తమ్ముళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటే వాళ్ళు మహాబాధ పొందుతారు. ఇక్కడ చెప్పాడండి, అన్నగారికి బాధ ఎప్పుడు వస్తుంది? తమ్ముళ్ళు తిడితే. తమ్ముళ్ళకి బాధ ఎప్పుడు వస్తుంది? అన్నగారు దెబ్బితే. ఆ బాధ బాణములు దెబ్బ కంటే ఎక్కువ బాధట. గుండెల్లో గుచ్చుకున్నటువంటి మాటలు బాణం కంటే ఎక్కువ బాధ కలిగిస్తాయి. ఒంటి మీద గుచ్చుకున్న బాణాలు తీసేసి మందు వేసుకుంటే కొంతకాలానికి ఆ గాయం తొలగిపోతుంది. కానీ మనస్సులో పడిన మాటలు ఉంటాయే, అవి పొమ్మంటే పోవు. తనువున దిగినటువంటి అలుగులు ఏ రకంగా అయినా తీయచ్చని భారతంలో అదే చెప్పారు. బాణం దెబ్బ తగిలితే ఆ బాణం తీసి మందు పూస్తే కొంతకాలానికి ఆ గాయం మారుతుంది. కానీ ఎవరన్నా దెప్పితే, తిడితే అప్పుడు మనస్సు కలిగే వేదన ఉందే, ఈ మానసిక గాయం అది ఎప్పటికీ తొలగదు. అందులో అత్తమామలు తీవ్రంగా తిడితే వచ్చేటటువంటి బాధ అల్లుడికి తొలగదు, అల్లుడు తిడితే వచ్చే బాధ అత్తమామలకి తొలగదు. తల్లిదండ్రుల వల్ల విరోధం పొందినటువంటి పిల్లలకు వచ్చే బాధ అంతా ఇంత కాదు, పిల్లలు తిప్పితే తల్లిదండ్రులకు వచ్చే బాధ అంతా కాదు. ఏ కూతురో లేదా కొడుకో, నువ్వు తండ్రివా ఎండ్రివా అని తిడితే ఆ తండ్రి యావత్ జీవితం ఏడుస్తాడు మనసులో, చీ ఈ పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచాను కానీ వీడు తిడుతున్నారని. ఆస్తి కోసం కూతురో కొడుకో తండ్రిని తల్లిని దెప్పితే అప్పుడు ఆ తల్లిదండ్రుల మనస్సుకైన గాయం ఇంకా ఏ ఉపచారములకి ఉపశమించదు. అలాగే తండ్రి తిడితే పిల్లలు బాధపడతారు. ఇవన్నీ సృష్టి రహస్యాలు. నువ్విప్పుడు గనక పొరపాటున ఆ యజ్ఞమునకు నా మాట కాదని ఒకవేళ వెళ్ళావా, ఇక నీ తండ్రి యొక్క తిరస్కారాలు తట్టుకోలేవు, నీ తండ్రి నిన్ను తిడతాడు, పట్టించుకోడు, అప్పుడు నువ్వు వేదన పొందుతావు. ఆ వేదనతో అసలు శరీరమే ఉంచుకోకుండా వెళ్ళిపోవచ్చు, నీ శరీరమే నువ్వు విడిచిపెట్టవచ్చు. అనగా సతీదేవి, ప్రభు భగవంతుడివి, నువ్వు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఇవన్నీ లౌకిక వ్యవహారాలు. లోకంలో సామాన్యులు దెప్పుళ్ళకి బాధపడతారు, పొగిడితే సంతోషిస్తారు. కానీ నువ్వు నిందాస్తుతులకు అతీతుడివి, నీకు నిందైనా ఒకటే, స్తోత్రమైనా ఒకటే. యజ్ఞస్యాత్ సఫలో ఏన సత్వం సింహో అఖిలేశ్వర. నువ్వు సమస్త లోకాలకి అధిపతివి, నువ్వు యజ్ఞమునకు వెళితే ఆ యజ్ఞం సఫలమవుతుంది. ఎవరైనా యజ్ఞానికి నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళాలి, ఎందుకంటే యజ్ఞమే నువ్వు గనక. నా తండ్రి దుర్బుద్ధి నిన్ను పిలవలేదనుకో, అంతమాత్రం చేత నువ్వు మానేస్తావా? ఒకవేళ నువ్వు మానేసినా నేను వెళ్ళి మా తండ్రి దుర్బుద్ధి తెలుసుకుని ఆయనలో ఉన్న దుర్బుద్ధిని తొలగిస్తాను. మందలిస్తాను. నేనంటే మా నాన్నకి అభిమానం గనక చిన్న కూతురు వచ్చిందని నన్ను పిలుస్తాడు. పిలవగానే నాన్న ఇది నీకు తగదు అంటాను. అప్పుడు ఆయన తగద మానేస్తాడు. నన్ను వెళ్ళని అనగానే అప్పుడు ఆయన మళ్ళీ చిరునవ్వు నవ్వాడు. ఇక్కడ పోతన గారు మాత్రం చతుర్థ స్కంధంలో అద్భుతంగా అనువాదం చేశారండి ఈ శ్లోకాలకి. కొందరు ఉంటారు ఇతరుల కీర్తిని ఆశిస్తారు, ఆ ఇతరులు మహాత్ములై సాధన వల్ల మంచి కీర్తి పొందారనుకుందాం. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మంచి పేరు వచ్చింది, ఆ పేరు నాకు రావాలని కొందరు ఆశిస్తారట. ఆశించినంత మాత్రం చేత ఆ కీర్తి రమ్మంటే రాదుగా. ఆ కీర్తి రానప్పుడు ఏం చేస్తాడు వీడు? వాడికి అందరూ దండ వేస్తున్నారు, వాడికి జనం బాగా చప్పట్లు కొడుతున్నారు, వాడిని పొగుడుతున్నారు, వాడినంతా మహాత్ముడు అంటున్నారు, నాకెందుకు ఈ కీర్తి రావటం లేదు అని. తన కీర్తి రాకపోయినా పర్వాలేదు కానీ ఇతరులను అందరూ పొగటం వల్ల వాడి మీద ద్వేషం పెట్టుకుంటాడు. ఇప్పుడు అదే వస్తుంది కలియుగంలో. అదే ఇప్పుడు శివుడు చెప్పాడండి, కావాలంటే పోతర గారి భాగవతంలో చతుర్థ స్కంధంలో ఉంటుందన్నమాట. కొంత మహానుభావులు ఉంటారు వాళ్ళు, అటువంటి వాళ్ళు గొప్ప కీర్తి పొందుతారు. ఆ కీర్తిని కొందరు కామించి కొంతమంది ఆ కీర్తి కావాలనుకుంటారు. అశక్తులై, కానీ వాడికి శక్తి ఉండదు కనుక కీర్తి రాదు. మనములం దంతహ్యమానేంద్రియాతురులై ఊరక మచ్చగింతురు మహాత్ముండీశ్వరుడైనయా హరితో బద్ధ విరోధము దడరు దైత్యశ్రేణి చందంబున. ఆ వ్యక్తికి వచ్చిన కీర్తి నాకు రావాలి కానీ రావడం లేదు అని ఆ వ్యక్తి మీద అకారణంగా ద్వేషం వహించి మాత్సర్యం వహించి మనసులో కొత్త కొత్త ఉడికిపోతూ శక్తి లేకపోవటం వల్ల తెగ తిడతారు. ఎక్కడికెళ్ళినా సరే వాడికి ఏమి రాదు, వాడి మోహం, వాడు చెప్పిందంత అసత్యం, అలా చెయ్యొద్దు అని చివరికి ఆ వంకతో వీడు నాస్తికుడైపోతాడు. ఊరక మత్సగింతులు అనవసరంగా వాడితో విరోధిస్తారు, తిడతారు. విష్ణువు మీద రాక్షసులకి ద్వేషానికి గల కారణం ఏమిటంటే విష్ణువులో ఉన్న పవిత్ర శక్తి లేకపోవటమే. మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందడరు దైత్యశ్రేణి చందంబున. అనవసరంగా విష్ణువుతో విరోధం పెట్టుకునే రాక్షసుల్లాగా కొంతమంది మహాత్ములతో విరోధం పెట్టుకుంటారు వాళ్ళ కీర్తి కోరుకుని ఆ కీర్తి రాకపోవటం వల్ల. నీ తండ్రి దక్షుడు అటువంటి వాడు. ఎప్పటికి కూడా దక్షుడు లాంటి వాళ్ళు ఉన్నారండి, మనం చూస్తూనే ఉంటాం కదా లోకల్లో ఎక్కడో చోట దక్షుడు లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. కాకపోతే దక్షుడికి తుట్టుంది, ఇప్పుడు ఉన్నవాడికి ఉండటం లేదు, అంతే తేడా. ఈ విధంగా మీ తండ్రి అకారణ విరోధం పొందాడు. అక్కడికి నువ్వు వెళ్ళావా, నువ్వు నాకు దక్కవు, నా మాట విను, వెళ్ళొద్దంటే ఏమండి నేను వెడతానంది, ఇంక వెడతానంటే కాదని ఎలా అంటాను, నందీశ్వరా తీసుకెళ్ళాను అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు చక్కగా తన తాను అలంకరించుకుని పెద్ద ఆసనం పైన వేసుకున్నాడు. ఆ ఆసనం మీద సతీదేవి కూర్చుంది. ఈ ప్రమథగణాలందరికీ శివుడి మీద కంటే సతీదేవి మీద ఎక్కువ భక్తి ఉండదు, అమ్మ మీద ఉన్న ప్రేమ ఎక్కువ అయ్యవారి మీద కంటే. మా అమ్మవారు ఎడుతుంటే మేము వెళ్ళమా ఈశ్వరా, మేమందరం కూడా సేవ చేస్తాం, నువ్వేమనుకున్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మదే, ఆ తర్వాతే నీదే అన్నారట. అమ్మ ఉంటేనే నువ్వు దేవుడివి, అమ్మ లేకపోతే నువ్వు బొమ్మవే అన్నారు. అది నిజమైన భక్తి కూడా. జగదంబ లేని ఈశ్వరుడు జగదీశ్వరుడు కాడు, లక్ష్మీ లేని నారాయణుడు, సరస్వతి లేని బ్రహ్మ, పార్వతీదేవి లేని శివుడు వాడిని ఊహించగలంటండి జ్ఞానులు. అందుకే ముందు ఉమామహేశ్వరాభ్యాన్ నమః శివాయైచ శివాయ అంటారు. అందుకే నమశివాయైచ నమశివాయ, ముందు శివాయ అనలా, ముందు నమశివాయై. ఈశ్వరుడి కంటే ముందు అమ్మకే నమస్కరించాలి. మీరు ఎప్పుడైనా సరే ఏ గురువు గారి దగ్గరికి వెళితే ముందు గురుపత్నికి నమస్కరించాక గురువుగారికి నమస్కరించాలని చేస్తారు. అందుకే వాళ్ళంతా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నందీశ్వరుడి మీద అమ్మను కూర్చోబెట్టారు, చండీశ్వరుడు గొడుగు పెట్టాడు, భృంగీశ్వరుడు తాళాలు పుచ్చుకున్నాడు, కొందరు చామరాలు పుచ్చుకున్నారు, కొందరు ఛత్రాలు పుచ్చుకున్నారు, కొందరేమో కొమ్ము బోరాలు పుచ్చుకున్నారు. ఈ విధంగా 60,000 మంది రుద్రగణాలు, ఒకళ్ళిద్దరు కాదు, గణాహ షష్టి సహస్రాణి 60,000, 60,000 మంది రుద్రగణములు మహోత్సవపూర్వకంగా శివాజ్ఞతో అమ్మవారిని వెంట పెట్టుకుని దక్షయాగానికి వెళ్ళారు. వాళ్ళల్లో కొందరు పాటలు పాడుతున్నారు, కొందరు ఎగిరి గంతులు వేస్తున్నారు, కొందరు తాళాలు వేస్తున్నారు, భజనలు చేస్తున్నారు, జై జగదంబ అంటున్నారు, కొందరు జగదీశ్వరం అంటున్నారు కొందరు. ఇంకక్కడ దక్షయాగం దక్షారామంలో మహావైభవంగా సాగుతోంది. ఈ ప్రమథగణాలతో ఉన్న సతీదేవి పరివారం గుమ్మం దగ్గరకు వచ్చారు, యాగశాల దగ్గరికి. యాగశాల దగ్గర కోలాహలం ఆపేశారు. అక్కడికి వచ్చాక ఇంకా కోలాహలం చేయకూడదు కదా, అందుకని అందరూ భజనలు ఆపేశారు, బైకులు కట్టేశారు. గురువుగారు రాగానే భజన చేస్తున్న వాళ్ళంతా తబలాలు సర్దేసుకున్నట్టుగా అందరూ సర్దేసుకున్నారు. ఆ తర్వాత సతీదేవి ద్వారపాలకులకే చూసింది, ద్వారపాలకులు వినయంగా, అమ్మ రా సతీదేవి వచ్చావా, దక్షాయ దాక్షాయిని అండల్లా. ఓహో, మా నాన్నగారు నిజంగానే రుద్రద్వేషంతో యాగం చేస్తున్నారని అర్థమైపోయింది. ఇదివరకు ఆవిడ ఎప్పుడొచ్చినా కాపుల వాళ్ళు అమ్మగారు వచ్చారా, చిన్నమ్మాయి గారు వచ్చారా అనేవారటే. ఇప్పుడు చిన్నమ్మాయి లేకుండా వాడు దున్నమ్మాయిల్లో నిలబడిపోయారు కదలడంలా. అందుకని కొంత అర్థమయ్యింది. అయినా సరే లోపలికి కుడికాలు పెట్టి అడుగు పెట్టింది. ఆమె వెనకే ప్రమదగణాలు వచ్చారు. యాగశాలలోకి ఆవిడ వస్తూ ఉంటే సంభ్రమంతో చూసిన వాళ్ళంతా చూశారు, కానీ ఒక్కడు పలకరించడు లేవడు. అయినా అమ్మవారు అలాగే వెళ్ళింది. శివమాయా విమోహితులైన ఇంద్రాదులు, మహాత్ములైన ఋషులు ఒక్కరు జగన్మాతకు నమస్కరించలేదు. వహే, దక్షుడంటే భయం ఉన్నా మానసికంగా కూడా నమస్కరించలేదట. ఇదే పోయేకాలం అంటారండి. అప్పుడు ఆవిడ, ఎవరైనా ఒక్కరైనా గౌరవించకపోతారా అని వెళ్ళగా, ఒక్క వీరిని తల్లి మాత్రం, నా తల్లి వచ్చావా అని టక్కున లేచింది. సోదరీమణులు కొంత ఆదరించారు, ఇంకెవరూ గౌరవించలేదు. అక్క చెల్లెలకి భయం ఏమిటి, తన తల్లికి ఎప్పుడూ ప్రేమే. ఆవిడ దగ్గర దక్షుడు ఆటలేం సాగమండోయ్. ఆవిడ దక్షుడిని అదుపులో పెట్టలేకపోవచ్చు, కానీ ఏయ్ కూతురు దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడా, నోరు మూసుకో, అప్పడాలకరితో కొడతాను అనగలదు ఆవిడ అవసరమైతే. అక్కడ మాత్రం దక్షుడి దగ్గర గొప్ప విషయం ఏంటంటే, వీరిని దగ్గర మాత్రం లొంగుతాడట. శాస్త్రం చెప్పిందిగా, భార్య దగ్గర లొంగాలి, అదొక నియమం. అలా లొంగకపోతే ఆ తర్వాత జీవితంలో ఇక మళ్ళీ వంగడం. ఇప్పుడు ఒక్క తల్లియు సోదరీమణులే ఆదరించి తక్కిన వాడు ఆదరించకపోతే ఆవిడ మనస్సు కొత్త కొత్తలాడిపోయింది. చకచక తండ్రి దగ్గరికి వెళ్ళింది. అనాహూతస్తయా అకస్మాత్యంబు పరమ శోభనక, తండ్రి నువ్వు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు, రుద్రుడి మీద ద్వేషంతో యజ్ఞం చేస్తావా, పరమమంగళస్వరూపుడైన శంభుణ్ణి ఆహ్వానించవా. అనయంబు శివయ్యను రెండక్షరంబులు, 24 గంటలు శివ అనే రెండు అక్షరాలు నాలుక మీద ఉంటే ఆ నాలుక ఎంత నీచమైన నాలుకైనా పవిత్రమైపోతుందట. తినకూడని నీచ పదార్థాలు తిన్నవాడు, త్రాగకూడనివి తాగినవాడు, బండబూతులు పలికేవాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తప్తుడై శివ శివ అని పలకడం మొదలు పెడితే వాడి నాలుక శివంకరమవుతుంది, మంగళకరమవుతుంది, పవిత్రమవుతుంది. వేద పండితుడి యొక్క వాక్కుకు వచ్చే లక్షణం వాడి వాక్కుకు వస్తుంది. అటువంటి శివాన్ని, శివనామాన్ని ద్వేషించావా, శివుడు లేకుండా యజ్ఞం చేస్తావా, నువ్వు అధముడివి, శివుణ్ణి సామాన్యుడిగా భావించవు. లోకంలో మర్యాదలు ఎవరు పాటించాలంటే మానవులు పాటించాలి, సామాన్యులు పాటించాలి. భగవంతుడు గుళ్ళోకి వెళ్ళాం, భగవంతుడు లేచి నిలబడి ఆహ్వానించలేదు అంటావా? సకల లోకేశ్వరుడైన ఈశ్వరుడు నువ్వు వస్తే లేవలేదని ఆయన మీద ద్వేషం వహిస్తావా? ఆయన ఈశ్వరుడు, ఆయన శక్తి ఏమిటో ఈ యజ్ఞానికి ఎంతో పూర్వం వచ్చి వెళ్ళిపోయిన బ్రహ్మను అడుగు, శ్రీ మహావిష్ణువుని అడుగు, ఇంకా ఎక్కడ ఉన్న ఋత్వికులను అడుగు, ఆఖరికి యజ్ఞగుండంలో ఉన్న అగ్నిని అడుగు అని వెంటనే పక్కకి తిరిగింది. ఇంద్రత్వం కింద జానాసి మహాదేవస్య విక్రమం. ఏమో ఇంద్ర, నీకు ఆ మహాదేవుడి పరాక్రమం తెలియదా? ఎన్ని పర్యాయములు రాక్షసులు నీ స్వర్గం మీదకి దండయాత్రకి రాలేదు, వచ్చినప్పుడల్లా నువ్వు హడిలెత్తి పారిపోలేదా? పారిపోయి శివుడి కాళ్ళో విష్ణువు కాళ్ళో పట్టుకోలేదా? అప్పుడు శివుడో విష్ణువో వచ్చి నిన్ను రక్షించి నీ సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? అటువంటిది ఇప్పుడు శివద్రోహంతో జరుగుతున్న యజ్ఞానికి వచ్చి కూర్చుని టింగురంగానని హవిస్సులు స్వీకరిస్తావా? ఈ దక్షుడిచ్చే ఆభరణాలు స్వీకరిస్తావా? ఏమై వాయుదేవ, నువ్వు శివుడిలో ఒక భాగానివి, నీకు మాత్రం సిగ్గులేదా? ఏ కుబేరా, నీ బుద్ధి ఏమైంది? కటిక దరిద్రుణ్ణి నిన్ను పట్టుకొచ్చి కోటీశ్వరుణ్ణి చేయలేదా ఈశ్వరుడు? ఓ తక్కిన దేవతలరా, మీరందరూ ఎన్నిసార్లు ఎన్ని అవమానాలు పాలయ్యారు, అప్పుడప్పుడల్లా రక్షించింది ఈశ్వరుడు కదా. మీరంతా మూఢులు కాబట్టి రుద్రద్రోహ యాగానికి వచ్చారు. సర్వే మూఢాశ్చ సంజాత విష్ణు బ్రహ్మాదయస్సురా, మూర్ఖులు మాత్రమే ఈ యజ్ఞానికి వస్తారు. మూర్ఖత్వం లేని వాళ్ళు యజ్ఞం నుంచి హుటాహుటిని వెళ్ళిపోతారు. ఆఖరికి ఈ యజ్ఞం, యజ్ఞంలో చదివే మంత్రములు, ఈ యజ్ఞంలో ఉన్న అంగములు, ఇక్కడున్న ద్రవ్యం సమస్తం రుద్రస్వరూపం అని పలికి, ఎవర్రా ఇప్పటికైనా రుద్రద్వేషం మానుతారా లేదా, నేను చెప్పిన మాటలు నచ్చిన వాళ్ళు నమశివాయానండి అనగా టక్కన దక్షుడు లేచాడు. అనవసర ప్రసంగం చేస్తున్న కుమార్తె, ఇంతవరకు కుమారి అని ఊరుకున్నాను, అసలు నువ్వు నా కూతురువి కాదు, నీకు నాకు సంబంధం లేదు, ఏ ముహూర్తంలో నిన్ను శివుడికి ఇచ్చి పెళ్లి చేశాను, అప్పటితోటే నీ ఇంటి పేరు నీ గోత్రం మారిపోయాయి, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు పుత్రివి కాదు, నీ గోత్రము నాకు సంబంధం లేదు, నువ్వు అపాత్రురానివి, అమంగళ స్వరూపుణ్ణి కట్టుకుని ఎప్పుడో అమంగళ స్వరూపుణ్ణి అయ్యావు, శ్మశానంలో తిరిగేవాడి పెళ్ళావు, నా ఇంటికి రాకూడదు, పిశాచాలకి రాజు వాడు, నాకు తెలియదా, ఎప్పుడన్నా ఒక మంచి నగలు ధరించాడా, ఎప్పుడైనా ఒక మంచి మాట ఎరుగునా, పాపి అయిన బుద్ధిహీనుడైన ఈ బ్రహ్మ ప్రేరేపించగా నేను ఈ పెళ్లి చేశాను అన్నాడండి. వాడు నాన్నగారిని తిట్టడం మొదలెట్టాడు కంగారులో. అసలు నాకు ఆశ్చర్యం కలుగుతున్న శ్లోకాలు ఏంటంటే, బుద్ధిహీన మహాపాపి అని బ్రహ్మను అన్నాడు ఆయన. ఈ బ్రహ్మగారికి బుద్ధి లేదు, పాపి, వేద తాత్పర్యం తెలియదు ఇట్టు బ్రహ్మకి, వేదస్వరూపుడైన బ్రహ్మకి వేద తాత్పర్యం తెలియక రుద్రుడికి ఇచ్చి పెళ్లి చెయ్యమని నన్ను ప్రోత్సాహపరిస్తే నేను తండ్రి మాటలకు లోబడి నిన్ను అతనికి అంటగట్టాను, అదే నేను చేసిన పెద్ద పొరపాటు, పో నువ్వైనా నాన్న ఈ దౌర్భాగ్యుని చేసుకొని అనొచ్చుగా, అప్పుడేమో చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోయి అతనే భార్య అతనే భర్త అన్నావు, పో మీ ఇద్దరు ఒకచోట తిరగండి, మీకు నాకు సంబంధం లేదు. ఈరోజు ఎవరైనా శివుడికి అనుకూలంగా మాట్లాడారో వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను, నా తపశ్శక్తిని ఉపయోగించి అందరినీ భస్మం చేసేస్తాను, తిక్కురు మనకుండా కూర్చోండి అన్నాడు అంతే. దాంతో దేవతలు, దిక్పాలకులు, ఋషులు ఎవ్వరూ నోరు మెదపలేదు. ఇంత మహాసభలో సతీదేవికి అనుకూలంగా ఒక్కడు మాట్లాడలేదట. అప్పుడు సతీదేవి పళ్ళు పటపట కొరుకుతూ ఎర్రబడిపోయిన ముఖంతో ఇలా అన్నది, యోనిందంతి మహాదేవం నింద్యమానం శృణోతి వా తావుభౌ నరకం యాతౌ యావచ్చంద్రదివాకరు. మహాదేవుడు శివుణ్ణి నిందించినవాడు, నిందిస్తూ ఉంటే ఆ నింద విన్నవాడు, ఈ ఇద్దరు సూర్యచంద్రులున్నంత వరకు నరకంలో ఉంటారట. ఇది అమ్మవారు చెప్పిన శ్లోకం, ఇది 38వ శ్లోకం. యో నిందంతి మహాదేవం, శివుణ్ణి ఎవడు నిందిస్తాడో అలా నిందించే దుర్మార్గుడు. నింద్యమానో శృణోతివ, అలా నిందిస్తూ ఉంటే విన్నవాడు, ఇద్దరూ కూడా నరకానికి పోతారట. అందుకని శివుణ్ణి నేను తిట్టలేదండి అనడానికి లేదు, నువ్వు తిట్టపోవచ్చు కానీ తిడుతుంటే విన్నావుగా, పక్కన కూర్చుని విన్నవాడు కూడా అంతే పాపం పొందుతాడు, తిట్టినవాడు ఆ తిట్లు విన్నవాడు ఈ ఇద్దరు నరకంలో ఉంటారట. ఎంతకాలం? యావచ్చంద్ర దివాకరం, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో ఉంటారు. ఇక తర్వాత నరకం ఎందుకు ఉంటుంది? సృష్టి నాశనం అయిపోతుంది అప్పుడు, ప్రళయకాలంలో ఏముండవు. అంటే యావత్ ప్రపంచం ఉన్నంతకాలం ఈ చతుర్యుగాలు 43,20,000 సంవత్సరాలు వాడు నరకంలో ఉంటాడు. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు, అది తెలుసుండి కూడా మీరెవరూ మాట్లాడటం లేదు. అటువంటి సభలోకి రావడమే తప్పు, నా భర్త వద్దంటుంటే వినకుండా ఈ సభలోకి వచ్చాను, ఇక ఈ శరీరంతో వెనక్కి వెళ్ళలేను, ఈ శరీరం ఇక్కడే విడిచిపెట్టేస్తాను, అగ్నిలో ప్రవేశిస్తాను, నన్ను నేను బూడిద చేసుకుంటాను, నాకు ఈ జీవితం అంటే విరక్తి కలిగింది. శక్తి కలిగిన వాడు శంభుణ్ణి నిందిస్తున్నవాడి నాలుక కొయ్యాలి, ఒకవేళ అలా కొయ్యడానికి శక్తి లేకపోతే ఏం చేయాలి? తానన్న చావాలని శాస్త్రం. ఈ దక్షుడు శివుణ్ణి తిట్టాడు కాబట్టి నేనేం చేయాలి? శక్తి ఉంటే నాలుగు కొయ్యాలి, లేకపోతే నేను చావాలి. నాకు శక్తి ఉంది కానీ తండ్రి అనే బంధం ఇంకా పోలేదు, తండ్రి నాలుగు కొయ్యటం ఇష్టం లేక నన్ను నేనే కాల్చుకుంటున్నాను. ఇంతేకాదు, పైకి ఇంకో బెంగ నాకు, ఎప్పుడైనా శివుడు హాస్యంగా దాక్షాయణి అని నన్ను పిలిస్తే నా ఒళ్ళు మండిపోతుంది. ఎంత కాదనుకున్న అప్పుడప్పుడు భర్తలు తిప్పుతారట భార్యల్ని, పలానా గోత్రంలో పుట్టావులే, మీ ఇంటి పేరు ఇది కదా అని తిప్పుతారట. అలాగే మా భర్త గారు శివుడు కూడా ఎప్పుడో ఓ సరదా పుట్టినప్పుడు దక్షుడు కూతురా, దక్షుడు కూతురా అని నన్ను పిలిస్తే అప్పుడు నా శరీరం మీద నాకు అసహ్యం కలుగుతుంది. ఇంక నేను దక్షుడి కూతురిగా ఉండను. త్రక్షణుడు ఆగ్రహించి ఈ యజ్ఞమును నాశనము చేయుగాక అని శపించి నన్ను నేను విడిచిపెట్టేసుకుంటున్నాను శరీరాన్ని. శంభుద్వేషం అంత ప్రమాదకరం మరొకటి లేదు. నాకు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నదంటే, ఇక్కడ ఇంతమంది వేద పండితులు సనక సనందనాదులుండి నారదాదులుండి ఒక్కరు కూడా నువ్వు చేస్తున్నది అకృత్యం అని చెప్పటం లేదు, వీళ్ళు కూడా ఎంత మోహితులైపోయారు ఏమిటా అనిపిస్తున్నది. యత్పాద పద్మం మహతాం మనోలి సునిషేవితం సర్వార్థతం బ్రహ్మరసైహి సర్వార్థిభిః అథ ఆదరాత్. నిజంగా మహాత్ములు ఏం చెయ్యాలి? తమ మనస్సుని తుమ్మెదని చెయ్యాలి. తుమ్మెదలు ఎప్పుడు తామర పువ్వుల మీద వాళ్ళతాయి, తామర పువ్వులో ఉన్న తేనె తాగుతాయి. శివుడి పాదములు పద్మములు, మహాత్ముల మనస్సులు తుమ్మెదలు, ఈ తుమ్మెదలు ఆ పాదపద్మాల మీద వాళ్ళతాయి. అంటే మహాత్ములు తమ మనస్సులో శివుడి పాదములు తప్ప ఇంక ఏమీ పెట్టుకోరు. అటువంటి శివుణ్ణి ఇవాళ తండ్రి అని పిలువబడే ఒక దౌర్భాగ్యుడు తిడుతూ ఉంటే, ఆ ప్రాంతంలో ఎంతసేపు ఉన్నాను, శివుడు ఎంత గొప్పవాడో నీకేం తెలుసు, ఈ క్షణమే శరీరం విడిచిపెట్టగలను కానీ నీకు చెప్పవలసినవి చెప్పి శరీరం విడిచిపెడతాను. చిట్ట చివరికి ఎవడన్నా చచ్చి పిడికిడు బూడిద అవుతాడు లేదా మట్టి అవుతాడు. ఆ మట్టిని బూడిదని సానుభూతితో ఒంటికి పూసుకునే దయాస్వరూపుడు ఒక్క శివుడే. అంటే ఈ చచ్చిన వాడిని కూడా దగ్గరికి చేరదీసి, ఒరే నీ చితాభస్మం నా ఒంటికి పూసుకుంటున్నాను రా, నా ఒంటికి నీ కాష్టం బూడిద వస్తే నువ్వు కాష్టం బూడిదిగా ఇక మళ్ళీ జీవితంలో అవ్వవు, అనగా భూమి మీద పుట్టి మళ్ళీ తగలబడే దౌర్భాగ్యం రాదు, శాశ్వతంగా నా సన్నిధానంలో ఉంటావు అని పనికి వాలిన చితాభస్మాన్ని తన ఒంటికి ప్రేమగా పూసుకుంటున్నాడు. జీవుల మీద ఆయనకు అంత అభిమానం. లోకాలన్నీ నాశనమైపోతూ ఉంటే దేవతలంతా కాళ్ళ మీద పడితే విషం తాగి కంఠంలో పెట్టుకుంటే నువ్వు అది కూడా తిడుతున్నావు విషకంఠుడు అని. ఆ విషాన్ని ఎవడన్నా తాగలడా? తాగితే బతుకుతాడా? ఆయన ఆనాడు ఆ విషమే తాగి ఉండకపోతే ఈనాడు మీరంతా ఈ విషయాలు మాట్లాడరు, మీరు ఎప్పుడో పోయేవారు. కాబట్టి లోకరక్షణ కోసం భయంకర కషాయాన్ని విషాన్ని కంఠంలో పెట్టుకున్న సర్వంకుశుడు ఆయన. ఇక ఎముకలు, ఈ శరీరంలో ఉన్న ఎముకలు లోపలున్నంత వరకు అందరికీ ఆనందం కలిగిస్తాయి. ఓ భార్యామణి ఆహా మా ఆయన అందంగా ఉన్నాడని ఎప్పుడు కౌగులించుకుంటుందంటే పైన చర్మం ఉంది కనుక ఈ చర్మం తీసి ఎముకలు చూపించండి. విఠలాచార్య సినిమాల్లో లాగా ఎముకల పంజీలు వచ్చాయనుకోండి, అస్థి పంజిరాలు ఓహోహో అని, ఆ మొగుడిని ఏ స్త్రీ అయినా గౌరవిస్తుందా? ఈ భార్యామణి అస్థి పంజరంగా మారితే ఏ భర్త అయినా చూడగలుగుతాడా? కానీ శరీరం లేకపోయినా వాడు కాలి బూడిదయ్యాక ఉట్టి ఎముకలు మిగిలిన ఈ ఎముకలే నాకు ఆభరణములు అని ఆ జీవుల మీద వ్యామోహంతో వాళ్ళ మీద కరుణతో ఆ ఎముకలు తన ఆభరణములుగా దాల్చి వాళ్ళకి ముక్తిచ్చే కరుణాస్వరూపుడు అసహ్యం లేనివాడు మా శివుడు. అంటే ప్రతి ప్రాణి చిట్ట చివరికి రావలసింది శ్మశానానికే. ఇవన్నీ తాత్కాలిక గృహాలట. ఇప్పుడు మనం ఉండే ఇళ్ళన్నీ కూడా టెంపరీ, పెర్మనెంట్ హౌసులు లేవు సమా. చాలామంది తెలియక మేము పెర్మనెంట్ రెసిడెన్స్ కట్టుకున్నామని అంటారే ఉట్టి అబద్ధం. అలాగే ఆధార్ కార్డులో పెర్మనెంట్ అడ్రస్ అంటాడు. పెర్మనెంట్ అడ్రస్ ఎక్కడుంది మనకి? చిట్ట చివరి శ్మశానంలోనే ఉంది. ఎక్కడ పెర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటుందండి? మా అమ్మగారు 2016 వరకు ఉన్నారు. 2016లో అమ్మగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆధార్ కార్డు చూసినప్పుడల్లా రోజు బెంగే నాకు. ఇంకేమిటి ఆధారం? ఇది ఆధారమా? అసలు ఆధారం పైన తెలియక ఇవన్నీ శాశ్వత గృహాలు అనుకుంటారు కొందరు, లేదా శాశ్వత ఉద్యోగం పెర్మనెంట్ ఉద్యోగం వచ్చిందంటాడు ఒకడు. ఇవన్నీ భ్రమలు. చిట్ట చివరికి ఎవడైనా శ్మశానమునకు పోవలసిందే. అటువంటి శ్మశానంలో కూర్చుని వచ్చావా నాయన భూలోకంలో, నువ్వు 70 ఏళ్ళు బతికావా, 80 ఏళ్ళు బతికావా, లేక 60 ఏళ్ళే బతికావా, లేక పుట్టి పుట్టగానే చచ్చావా, ఈ ఉన్నంతకాలంలో నీకు పెళ్ళయిందా అవలేదా అని కొందరని, పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉన్నారో కొట్టుకున్నారని కొందరని, ఆ మధ్యలో పెళ్ళి అవనటువంటి వాడు ఉంటే పోన్లే పెళ్ళి అవ్వకపోతేనే నా దగ్గరకు వచ్చి అక్కడో కిళ్ళి తినని ఒకణ్ణి, ఇలా వాళ్ళందరినీ పలకరించి వారందరికీ సరి అయిన ఓదార్పు ఆయనే ఇస్తాడు. ఆ శ్మశానంలో శివుడు ఉండగా శవం తగలబడితే పాపాత్ముడు కూడా నరకానికి వెళ్ళడు. కానీ మూర్ఖుడెవడైనా శివద్వేషంతో చచ్చిపోతే అప్పుడు శివుడు కాసేపు శ్మశానంలోంచి తప్పుకుంటాడట. అందుకే వీళ్ళందరూ ఎక్కడ కడతారంటే హెల్లకు పోతారు. అదే శివుడు శివభక్తితో చచ్చిపోయినటువంటి వాడు ఎవడన్నా శ్మశానానికి వస్తే, నువ్వు చచ్చే ముందు శివనామస్మరణం చేసావు కనుక ఈ శ్మశానంలో నేను ఉంటున్నానని అక్కడ మకాం పెట్టి ఈ శవాన్ని ఆహ్వానించి వాడిని తగలబెట్టగానే ఆ చితాభస్మం ఒంటికి పూసుకుని వాడిని తన లోకానికి పట్టుకెడతాడు. ఇలా ప్రాణుల యొక్క కష్టములు తొలగించి ఆదరించడం కోసం శ్మశానంలో మకాం పెట్టే ఆ పరమాత్మని ఇల్లు లేనివాడు శ్మశానవాసి అంటావా? ఆయన దిగంబరుడు అంటే అర్థమేమిటి? ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు, అందుకే ప్రపంచం ఆయనకి వస్త్రం అయ్యింది అని అర్థం. ఈ 4 గదులు గోడలు నాకు వస్త్రం అంటే అర్థమేమిటి? నేను అంత శరీరం ధరించాలి. ఈ గదంతా నిండిపోయే శరీరం ఉంటే అప్పుడు ఈ గది 4 గోడలు నాకు వస్త్రం అవుతాయి. మొత్తం దిక్కులు ఆయనకి అంబరములు వస్త్రములు, అనగా మొత్తం దిక్కులంతటా వ్యాపించిన వాడు అని అర్థం. అటువంటి మహాత్ముని తత్వం తెలియాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానహీనుడా చి అని వెంటనే ఆవిడ కాలి బొటల వేలుతో నేల మీద అలా రాసింది. రాయిగానే అందులోంచి భయంకరమైన అగ్ని పుట్టింది. ఆ అగ్నిలో ఆవిడ శరీరం కాల్చుకుంటూ నా శరీరం పూర్తిగా బూడిదవ్వకుండా కట్టెల అయిపోగాక, కానీ చూచేవారికి నా శరీరం బూడిద కింద కనబడుగాక, ఒక్క నా భర్తకు మాత్రమే కాలిపోయి నల్లగా బొగ్గైపోయిన శరీరం కనబడుగాక అని సంకల్పించి భస్మమైపోయింది. అందుకే అందరూ ఆవిడ పూర్తిగా బూడిదైపోయింది అనుకున్నారట. ప్రాణాపాన వ్యానోదాన సమానాలన్నింటినీ పైకి తీసుకుని యోగాగ్ని ప్రచారాలు చేసుకుని ఆవిడ కాలిపోతే ఆవిడ శరీరం బూడిదలా కనపడింది సామాన్యులకి. కానీ శివుడికి మాత్రం ఆవిడ శరీరం ఒక కాలిపోయిన కొరకంచు కట్టిలా అయిపోయిందన్నమాట. నల్లగా మాడిపోయినటువంటి బొగ్గైపోయిన శరీరంలో కనపడింది ఆవిడ సంకల్పం అలా చేయటం వల్ల. ఈ విధంగా అంతటి జగన్మాత తన భర్త ఈశ్వరుడికి అవమానం జరుగుతూ ఉంటే, అది కూడా తండ్రి చేస్తూ ఉంటే తట్టుకోలేక శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఆనాడు రామచంద్రుడిని పరీక్షించినప్పుడు జరిగినటువంటి శపథం ఇలా నెరవేరింది. విష్ణువుని ఎవరైనా శంకిస్తే నా మాట కాదని, వాళ్ళని దూరం చేస్తానని శివుడు అన్నాడు. అందుకే రాముడిని పరీక్షించిందనే కథ ఇంతకు అన్నారు కదా మీరు. ఆ ప్రభావం ఇలా పరిణమించింది. భర్తకు ఆవిడ దూరం అయ్యింది. పరమ పాపాత్ముడు దక్షుడు చేసుకున్న పాపం వాడు అనుభవించడానికి ఇంత పెద్ద కథ జరిగింది. సమస్త లోకాలకి ఇది ఒక గుణపాఠం అయ్యింది. రుద్రద్రోహం ఎంత ప్రమాదమో ఈ కథ మనకి చెబుతోంది. అత్యాశ్చర్యకరంగా అమ్మవారి బొటనవేలు దగ్గర నుంచి పుట్టిన అగ్ని ఆవిడని అలా కాల్చేసింది. మామూలు అగ్నిలో ఆవిడ తగలబడదట. తన శరీరం నుంచి తెచ్చుకున్న యోగాగ్నితో తనను తను కాల్చుకున్నది. అగ్నులు చాలా రకాలు. అది సతీ యొక్క అగ్ని, దానికి ఇచ్చదగ్ని అని పేరు. ఇప్పుడు మనం యజ్ఞం చేసే యజ్ఞకుండంలో అమ్మవారు దూకితే ఈ అగ్నిహోత్రుడు ఆవిడ ఏం చేయగలడు? అందుకని ఆవిడ చిదగ్ని సృష్టించుకుని ఆ చిదగ్నిలో దగ్ధమై మళ్ళీ చిదగ్ని నుంచి పుట్టింది కనుకే చిదగ్ని కొండ సంభూత అని పిలువబడింది. అది చూస్తున్నటువంటి మహానుభావుడు నారదుడు తెల్లబోయాడు. హం ప్రియా పరో శంభోర్ దేవి దైవతమస్యహి. శంభుడి యొక్క ఇల్లాలు అర్ధనారీశ్వర తత్వానికి మూలకారకురాలు. సమస్తలోకేశ్వరి శరీరం విడిచిపెట్టింది. ఈ సోదరుడు దక్షుడు పరమపాపి, ఇక్కడ ఉండకూడదు అని అదృశ్యమైపోయాడు అక్కడి నుంచి. నారదుడు కూడా శంభుద్రోహులు ఎక్కువ కాలం ఉండరు అని చుట్టుపక్కల ఉన్నటువంటి మహాత్ములు అనుకున్నారు. వేదవ్యాసాదులు మనస్సులో ఖిన్నులైపోయారు. అందరూ వాళ్లలో వాళ్ళు దక్షుణ్ణి శపించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రమదగణాలు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు హాహాకారాలు చేశారు. ఓరి దుర్మార్గుడు, దక్ష, నిన్నెవరు రక్షిస్తారో చూస్తాం, తక్షణం నిన్ను శిక్షిస్తాం అంటూ ప్రమదగణాలంతా దూకారు దక్షుడి మీదకి. వెంటనే భృగు మహర్షి ఏం చేశాడు? భృగు మహర్షికి మొదటి నుంచి దక్షుడు అంటే పక్షపాతం కదా. ఏమిటేమిటి, ఈ యజ్ఞాన్ని ఆపుతారట్రా మీరు అని అమాంతంగా యజ్ఞగుండంలో ఇంత నెయ్యి చల్లాడు. ఆ నేతిలోంచి రుభువులు అని పేరు కలిగిన భయంకర దేవతలు పుట్టుకొచ్చారు. ఈ రుభుగణాలు వచ్చి ప్రమదగణాలు చిత కొట్టేస్తే ప్రమదగణాలు తుక్కు కింద ఓడి పారిపోయారు. అప్పుడు భృగు, చూసావా దక్ష, ఒకప్పుడు నువ్వు రుద్రుణ్ణి తిట్టావు ప్రయాగ దగ్గర. ఆ తిట్టినప్పుడు కళ్ళులా ఇకిలించి నిన్ను సపోర్ట్ చేశాడు ఈ భగుడు. నేను గడ్డం ఊపి నిన్ను సమర్థించాను. ఇదిగో ఈ పూషుడు అంటే సూర్యుడు యొక్క 12 రూపాల్లో ఒక రూపం పేరు పూషుడు. ద్వాదశాదిత్యులలో ఒకడైన పూషుడు ఇలా పళ్ళికిలించాడు. ఈ విధంగా ఇంతమంది ఆ రోజున నిన్ను సమర్థించాము, రుద్రుణ్ణి విరోధించాం. నీవంటే మాకు గౌరవం. నువ్వు మావాడివి, బ్రహ్మమానసపుత్రుడివి, నీకు ఎప్పుడు మేము సహాయంగా ఉంటాం. దేవతలు ఈ ఋషులు ఎంతమంది ఏకమైనా నేను యజ్ఞగుండంలోంచి ప్రత్యేక దేవతలను సృష్టిస్తాను. వాళ్ళు రుభువులు అని పిలువబడతారు. ఈ రుభువులు సమస్త లోకానికి ప్రభు అనుకునే రుద్రగణాలను తరిమేశారు. చూసావా, ఇంక మీదట ఎవడొచ్చినా మేమున్నాం, యజ్ఞం చెయ్యన్నారు వాడిని ఈ దక్షపక్షపాతంతో. దక్షుడు సంతోషించి అమ్మయ్యానని బ్రహ్మతేజస్సుతో నిండి యజ్ఞగుండంలోంచి పుట్టిన రుభువులను అన్ని వైపులా కాపలా పెట్టుకుని ఇక మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆకాశవాణి ఒక్కసారి ఇలా అందట, ఎవరూ పిలవకుండా తనంత తాను పలికేదాన్ని ఆకాశవాణి అంటారు. రూపం కనబడదు, మాటలు వినబడతాయి. రే రే దక్ష దురాచార దంభాచార పరాయణ కిం కృతంతే మహామూఢ కర్మచానర్ధకారకం నకృతం శైవరాజస్య దధీచేర్ వచనస్యహి ప్రమాణం తత్కృతే మూఢ సర్వానందకరం శుభం. మూర్ఖుడా దక్షుడా, నీవు చేసే యజ్ఞమే దంభం, శంభుడికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యజ్ఞం ప్రమాదమని ఎంతోమంది చెప్పారు. దధీచి చెబితే వినలేదు, బ్రహ్మగారు చెబితే వినలేదు, నారదుడు చెబితే వినలేదు, ఇక్కడున్న కొంతమంది ఋషులు మనస్సుల్లో నిన్ను తిట్టుకుంటున్నా గ్రహించలేక నిన్ను సమర్థించే కొంతమంది మూర్ఖులను వెంట పెట్టుకుని ఈ భయంకర యాగం చేస్తున్నావు. ఈ యాగం అనర్థమయ్యింది చూసావా? నీ కళ్ళ ముందు నువ్వెంతో ప్రేమగా పెంచుకున్న నీ కూతురు కాలిపోయింది. ఆ కూతురు జగన్మాతను కూడా గ్రహించలేకపోతున్నావు. కూతురు చచ్చాక ఇంకా యజ్ఞం ఏమిట్రా? యజ్ఞగుండం దగ్గర భస్మ అయిపోయి కూతురు పడి ఉంటే అది కూడా చూడక యజ్ఞం చేస్తావా? మంగళస్వరూపురాలు సతీదేవి జగన్మాత తనంత తాను ఆహ్వానం లేకపోయినా వస్తే గౌరవించవు. అమ్మకి దూరమైన నీవు సరైన శిక్షణ అందుకుంటావు. పో, బ్రహ్మపుత్రుండని గర్వంతో ఉంటావా? ఎవరనుకుంటున్నావు ఈ సతీ సకల దేవతల చేత ఆరాధింపబడే జగన్మాత? సా సత్యేవ జగద్ధాత్రి జగద్రక్షణకారిణి. ఆ సతి జగత్తుని పుట్టించింది, ఆ సతి జగత్తుని పోషించింది. విష్ణుమాయా విలాసిని, ఆవిడే వైష్ణవమాయ, ఆవిడే బ్రహ్మ, ఆవిడే రుద్రుడు, ఆవిడే ఇంద్రుడు, ఆవిడే సమస్త దేవతలు, సమస్త గణాలు, సమస్త నక్షత్రాలు, ఈ సకల లోకాలు. మంచి చెడ్డ దానికి తగిన ఫలితమిచ్చే తల్లి, దానం ధర్మం తపస్సు వీటికి ఫలితమిచ్చే తల్లి. శంభుశక్తిర్ మహాదేవి దుష్టహంత్రి పరాత్పర, పరాత్పరురాలు దుష్టుణ్ణి సంహరిస్తుంది శివుడి శక్తి మహాదేవి. అటువంటి తల్లికి యజ్ఞంలో చోటివ్వక యజ్ఞంలో చచ్చిపోయేలా చేశావు. దీనికి తగిన శిక్ష అనుభవించు. ఇది శివుడికి తెలియదు అనుకుంటున్నావేమో, క్షణాల్లో ఇది రుద్రుడి దగ్గరికి వెడుతుంది, ఆ తర్వాత నిన్ను ఈ ప్రపంచంలో ఎవరూ కాపాడరు. అనగా వాడు పక్కపక్కనవి ఎవరి ఆకాశవాణి, ఎవరితో అవకాశవాణి? ఆ శివుడి దూత అయి ఉంటుంది, మనం దేన్ని పట్టించుకోవద్దు కానివ్వండి యజ్ఞం అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి, ఇక్కడ ఇంకెవరైనా శివభక్తులుంటే నిర్గచ్చ, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. శివభక్తులు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్ళండి, లేదా ఆ తర్వాత వాళ్ళని ఎవరూ రక్షించలేరు. మరికొద్దిసేపట్లో ఇక్కడ వీర వినాశనం కాబోతున్నది. అనగానే వేదవ్యాసుల వారు, పరాశరుల వారు, ఆయన శిష్యులు అక్కడి నుంచి వెనక నుంచి మెల్లిగా జారుకున్నారు. ఇంకెక్కడ ఉండకూడదు తెలుసు వాళ్ళకి, ఇంతవరకు ఏదో భరించారు, ఇప్పుడు భరిస్తే ఆ తర్వాత ఇక భరించే శక్తి ఉండదు. నరకం వరించాలి, కష్టాలు వరించాల్సి వస్తుంది. అందుకని తెలివైన వాళ్ళు తప్పుకున్నారు. ఇక ఇవేం పట్టించుకొని దక్షుడు మళ్ళీ యాగం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఓడిపోయి పారిపోయినటువంటి ప్రమదగణాలంతా హుటాహుటిన కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో శివుడు మౌనంగా కాలి మీద కాలేసి కూర్చున్నట్టు, ఎడంకాలు కింద పెట్టాడు, కుడికాలు ఎడమ మోకాల మీద పెట్టాడు, చేతులు దగ్గరికి చేర్చుకున్నాడు, అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్నాడు ఆయన. ఆ సమయంలో గణములందరూ పరుగు పరుగును వెళ్ళారు. పాహి పాహి పరమేశ్వర అన్నారు. దేవదేవ మహాదేవ పాహిన శరణాగతాన్ సంశృణ్వదాతరతో నాథ సతీవార్తాంచ విస్తరాత్ గర్వితేన మహేశాన దక్షేన సుదూరాత్మన. దేవదేవ మహాదేవ రక్షించు, రక్షించు మమ్మల్ని, మాకు అమ్మకి లోకాలకి భయంకరమైన అనర్థం వాటిల్లింది. మేము సతీదేవిని వెంట పెట్టుకుని దక్షయాగానికి వెళ్ళాం, దక్షుడు జగన్మాతను అవమానించాడు, ఆ పాపాత్ముడు అవమానించగానే జగన్మాతకి నీ దగ్గరికి రావడానికి మనస్సు చెల్లక మోహన్ నీకు చూపించలేక అక్కడ తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది అని జరిగిందంతా చెప్పారు. చెప్పి అమ్మవారి పరాభవాన్ని చూచిన మేము దక్షుడి మీదకు దూకాం, యాగం నాశనం చేద్దాం అనుకున్నాం. కానీ ఇంతలో భృగు మహర్షి తన శక్తితో యజ్ఞగుండం నుంచి రుభువులను సృష్టించాడు. ఆ రుభువులు మమ్మల్ని తన్నారు, దాంతో ఇక్కడికి పరిగెత్తుకొచ్చాం. అనగానే అన్నీ ఎరిగిన శివుడు తొందరపడ్డ కదా, వెంటనే నారద అన్నట్ట. సస్మార నారదం సర్వం జ్ఞాతుం తచ్చరితం లఘు. నారద అని నారదుడిని స్మరించాడు. జరిగింది ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు చర్య తీసుకోవాలి, తొందరపడి తీసుకోకూడదు కదా. అందుకని నారదుడిని పిలిచాడు. వెంటనే నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు ఎంతకు పూర్వమేగా మాయమైపోయాడు అక్కడ, ఆయన శివుడు పిలవగానే వచ్చాడు ఆయన. అందుకే నారదుడిలా ఉండాలి మనం, సమయం చూసి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. వెడితే ఇక్కడ అక్కడ ఏ పార్టీలో అయినా సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు నారదుడు రాగానే జరిగింది ఏమిటనగానే, ప్రభు సర్వాంతర్యామివి నీకు తెలియందే ఉన్నది, ఈ పరమనీచుడు దక్షుడు చేసిన అపచారం అంతా ఇంత కాదు అని జరిగిందంతా చెప్పాడు. సతీదేవి శరీరం కాల్చుకుందని, ఆ సతీ శరీరం అందరికీ భస్మంలాగా తనకి మాత్రమే కాలిన కట్టెలాగా కనపడుతుందని పూర్తిగా వివరం తెలుసుకున్నాడు ఈశ్వరుడు. ఒక్కసారి ఆగ్రహించాడు, ఉత్పాట్యైకాం జటాం రుద్రో లోక సంహార కారక ఆస్ఫోలయామాసరుష పర్వతస్య తదోపరి. ఒక్కసారి ఆయన లేచి నిలబడ్డాడు, ఎగిరాడు, దూకాడు, గంతులు వేశాడు, భుజములు పటాపటా కొట్టుకున్నాడు, తలలో ఉన్న జటాజోటాల్లో ఒక పెద్ద జడ పీకాడు. ఆయనకి చాలా జడలు ఉంటాయిగా, అట్టగట్టేసిన జడలు. ఆ జడల్లో ఒక జటని పటక్కని పీకాడు, కుడి చేత్తో పట్టుకున్నాడు. ఆయన జడ పీకుతూ ఉంటేనే పెద్ద శబ్దం పుట్టిందిట. ఆ తర్వాత ఒక్క హుంకారం చేసి ఆ జటాజోట పటక్క నేల మీద కొట్టాడు. ఆ నేల మీద అలా కొట్టి కొట్టగానే ఒక అపూర్వమైన శక్తి అందులోంచి పుట్టుకొచ్చింది, ఒక మహారూపం పుట్టుకొచ్చింది. ఏం రాశారండి పోతన గారు చతుర్థ స్కంధంలో? ఇక్కడ సంస్కృత శ్లోకాలకు కొన్నింటికి పద్యాలు వరి బాగుంటాయి అన్నమాట. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమకృ నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జాలికా జాల జాజ్వల్యమాన కేశములు వెరయ చండ దోర్దండ సుండాల కర దండాభ సహస్రధృతహేతి సంఘమొప్ప ఈక్షణత్రయలోక వేక్షణద్యుతిలోక వేక్షణ దుర్నిరీక్షముగను కరక చెక్కటిన కరాళ దమష్టలు వెలుంగ బహుసాహస్ర భయంకర హేతి యొప్ప వేర భద్రుడు దయించే మారట రుద్రుడగుసు అన్నాడు. ఆకాశాన్నంటుతున్న శరీరంతో పుట్టుకొచ్చాడు వీరభద్రుడు. అభ్రం లిహ అన్నాడు, అంటే ఆకాశమును నాకుతోందా ఆయన నాలిక అన్నట్టుగా నల్లని శరీరంతో పుట్టాడు. ఆ శరీరము నల్లని మేఘము వలె ఉంది. అభ్రభ్రమకృత్తు నీల దీర్ఘ శరీరం, నల్లని శరీరం అది, దీర్ఘ శరీరం, వేయి చేతులతో పుట్టాడు. ఆ వేయి చేతులు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క చెయ్యి ఐరావతం తొండం కంటే బలంగా ఉంది, ఏనుగుల తొండాలు పగిలిపోయేటట్టుగా కొట్టగలిగే శక్తి కలిగిన వాడు. అంటే ఆయన ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క ఏనుగు తొండంలో ఉంది. అలాంటి వేయి చేతులట, వేయి చేతుల్లో వేలాది ఆయుధాలు ధరించాడు. ఖడ్గం, సోలం, గండ్రగొడ్డలి, భయంకరమైన బాణము, ఇంకా మంచం కోడు, ఇటువంటి రకరకాల ఆయుధాలన్నీ వేయి చేతుల్లో ధరించాడు. ఇంకా ఆయన జుట్టుంది, అగ్నిజ్వాలలు యజ్ఞకుండంలో ఒక్కొక్కసారి ఎర్రగా ఒక్కొక్కసారి నీలంగా ఎలా వస్తాయో, అడవులు తగలబడుతున్నప్పుడు కొంపలు తగలబడుతున్నప్పుడు రకరకాల రంగుల్లో అగ్నిజ్వాలలు ఎలా ఉంటాయో అలాంటి అగ్నిజ్వాలలా అన్నట్టుగా మెరిసిపోతూ కర్కశంగా ఉన్నాయట. అంటే తల వెంట్రుకలు మృదువుగా లేవు, కర్కశంగా భయంకరంగా ఉన్నాయి, ముళ్ళల్లో ఉన్నాయి. ఆ ముళ్ళల్లో ఉన్న తల వెంట్రుకలు అగ్నిజ్వాలల్లో వెలిగిపోతున్నాయి. ఇక కళ్ళున్నాయి, ఒక్కొక్క తలకి మూడేసి కళ్ళు. ఈ మూడు కళ్ళతోటి లోకములను చూస్తూ ఉంటే లోకములను కాల్చియటానికి అగ్ని పుడుతోంది అన్నట్టుగా ఉంది. అంటే నిప్పులు కురిపిస్తున్నాయి ఆ కళ్ళు. అటువంటి కళ్ళతో ఉన్నాయని చూడడానికి ముల్లోకాలు వాళ్ళు వణికిపోయారు. అంత కాంతితో ఉన్నవాడు ఏం చూస్తారు? పెద్ద పెద్ద కోరలు. ఈ కోరలు మొసలి కోరల కంటే, సింహం కోరల కంటే భయంకరంగా ఉన్నాయి. ఆ కోరల కింద పడితే భూగోళం వంటి గోళములు కూడా అప్పడల్లా పగిలిపోతాయట. ఇంకా భీషణమైన ముక్కుతో, మంచి గోళ్లతో, పెద్ద పెద్ద ఉక్కు పాదాలతో, ఇంకా అనేక రకాలైనటువంటి విశేషాలతో, భీకరమైన ఆకారంతో, పొట్టి కంఠంతో, కంఠస్వరమే మేఘగంభీర స్వరంలా ఉందట. అటువంటి కంఠస్వరంతో పిడుగులు పడితే ఎంత శబ్దమో అటువంటి శబ్దం చేస్తున్నటువంటి కంఠంతో వీరభద్రుడు భయంకరాకారుడై మరొక రుద్రుడిలా పుట్టాడు. ఆయనతో పాటు పక్కన భద్రకాళి కూడా పుట్టింది. భద్రకాళి సమేతుడై వీరభద్రుడు దయించి అమాంతంగా ఈశ్వరుడికి నమస్కరించాడు, ప్రణమిల్లాడు. కృతాంజలి పుట ప్రాహ వాక్యం వాక్య విశారద. అంత భయంకరాకారుడు కూడా తండ్రికి భద్రకాళితో నమస్కరించి ఇలా అన్నాడు. ఏమన్నాడు? రేపటి రోజు కార్యక్రమంలో మనం మళ్ళీ యథాప్రకారంగా ముచ్చటించుకుందాం.